నేటి దినాల్లో మనం చూస్తున్నటువంటి యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని మరో పర్యాయం చూసుకుంటాం.
We were considering this matter of being fruitful.
ఫలించుట లేక ఫలవంతముగా ఉండుట అనే సంగతి గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం.
And we saw that it's God's will that every one of us bear fruit and more fruit.
మనలో ప్రతి ఒక్కరూ కూడా ఫలం ఫలించాలని ఎక్కువైన విస్తారమైన ఫలం ఫలించాలనేటువంటిది దేవుని యొక్క చిత్తము.
And here we read something more.
ఇక్కడ చూస్తే ఇంకా ఎక్కువగా మనం చదవగలం.
There's something the Lord has to do to us if we are to bear more fruit. We read in verse 2.
రెండవ వచనంలో మనం చదువుతున్న రీతిగా మనం ఇంకా ఎక్కువైన ఫలం ఫలించేదానికి ప్రభు కొంత కార్యం చేస్తున్నాడు.
There are two categories of people mentioned in verse 2.
రెండవ వచనంలో చూస్తే రెండు రకాల ప్రజల గురించి వ్రాయబడింది.
There is those who bear fruit and those who don't bear fruit.
ఎవరైతే ఫలాలు ఫలిస్తారో వారు రెండవ గుంపు ఫలములు ఫలించని వారు.
Among all the believers, there are two categories.
విశ్వాసులందరిలో చూస్తే ఈ రెండు రకాల గుంపులు ఉంటారు.
He's not talking about other trees. He's not talking about branches in other trees.
వేరే చెట్ల గురించి గాని వేరే చెట్లకు ఉండేటువంటి కొమ్మలు తీగల గురించి గాని ఆయన మాట్లాడటం లేదు.
He's talking about branches in him, in the vine.
ఎవరైతే ద్రాక్షావళిలో తనలో ఎవరైతే కొమ్మలుగా తీగలుగా ఉన్నారో వారి నిమిత్తం మాట్లాడుతున్నాడు.
Notice what it says here. Every branch in me.
అక్కడ చూస్తే నాలోని ప్రతి తీగే అంటాడు.
Now many people think that once I'm in Christ, all my problems are solved.
తరువాత అనుకుంటారు కదా ఒకసారి నేను క్రీస్తులోని గాని వస్తే నా సమస్యలన్నీ తీరిపోతాయి అనుకుంటారు.
Because that's what they've been taught.
ఎందుచేతనంటే ఆ రీతిగా వారికి బోధించబడుతుంది.
And so, sometime in their life, they say, Lord Jesus, come into my heart.
అది చేతనే వారి యొక్క జీవితంలో ఏదో సందర్భంలో యేసు ప్రభువా నా హృదయంలోనికి రా అంటారు.
And then, because they think everything is all right now, they live very carelessly.
ఇంకంతా సరైపోయిందిలే అని చెప్పేసి అనుకుని ఎంతో అజాగ్రత్తతో వారు జీవిస్తూ ఉంటారు.
But notice what it says here.
అయితే ఇక్కడ రాయబడిన మాట గమనించండి.
You must not believe what people tell you. You must believe what God's word says.
ప్రజలందరూ కూడా ఏమి చెప్తారో దానిని నమ్మక్కర్లేదు. దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తుందో దానిని నమ్ము.
And if you are willing to change your way of thinking, believe the word of God, then you'll never go astray.
నీ యొక్క ఆలోచన వైఖరి మార్చుకోవాలంటే దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తుందో చూచి దానిని నమ్ము.
Many times we have already got a certain opinion.
ఇప్పటికే చాలా సార్లు ఒక రకమైన అభిప్రాయాన్ని మనం సేకరించుకుని ఉంచుకుంటాం.
అండ్ వెన్ వీ రీడ్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వీఆర్ నాట్ విల్లింగ్ టు చేంజ్ అవర్ ఒపీనియన్.
దేవుని యొక్క వాక్యంలో దానికి వేరైన సంగతి ఏదైనా మనం చదివితే మన యొక్క అభిప్రాయాన్ని మార్చుకునేదానికి ఇష్టపడం.
బికాజ్ దాట్స్ హౌ మోస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్.
ఆ రీతిగా ఈ లోకంలో అనేక మంది ఉన్నారు.
దే సే, వెల్ ఐ బిలీవ్ దిస్ ఫ్రమ్ చైల్డ్హుడ్.
నేను నా చిన్నతనం నుంచి కూడా దీన్ని నమ్ముతున్నానంటారు.
And that's why a lot of people in many religions do not change their faith.
Anduchethane aneka mathallo undetundi prajaneekamu tama yokka vishwasanni marchukoru.
They are not willing to change what they've always believed.
Eppudu kuda intaku mundu edaithe nammutu vacharo danini marchukune daniki varishtha padaru.
But in all the other areas in the world, people are willing to change what they have fathers believed.
Aithe prapanchamulo palu pranthallo ప్రజలు వారి తల్లిదండ్రులు వారి పితరులు ఏదైతే విశ్వాసం ఉంచి జీవిస్తూ వచ్చారో దాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారు.
అబౌట్ 700-800 ఇయర్స్ అగో ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ ఎవ్రీబడీ ఇన్ ద వరల్డ్ బిలీవ్ దట్ ద సన్ గోస్ రౌండ్ ది ఎర్త్.
చూడండి, 700-800 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఏమని నమ్మేవాడంటే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉండేవాడంటే నమ్మేవాడు.
And if you and I had not studied geography, we would also believe that the sun goes around the earth.
నీవు నేను కూడా ఈ భౌగోళిక శాస్త్రాన్ని గాని చదివి ఉండకపోతే సూర్యుడు ఈ రీతిగా తిరుగుతున్నాడు అంటే మనం కూడా నమ్ముండేవాళ్ళమి.
And even today, if you go into some of the villages in India, I have seen that uneducated people, they believe with all their heart the sun goes around the earth.
ఈ రోజు కూడా మనం ఎక్కడైనా చదువుకున్నటువంటి కుగ్రామాలకు కానీ వెళ్తే అక్కడ ప్రజలు ఇంకా నమ్మేది ఏంటంటే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతూ ఉంటాడు అనుకుంటారు.
దట్స్ వాట్ దేర్ ఫాదర్స్ బిలీవ్.
ఎందుచేతంటే వాళ్ళ యొక్క పితరులు నమ్మిన సంగతి అది.
బట్ యు నో దట్ దే ఆర్ రాంగ్.
అయితే మనకు తెలుసు వారు పొరపాటులో ఉన్నారు.
ఐ మెట్ ఎ మ్యాన్ లైక్ దాట్. who believe that the sun goes round the earth.
కాబట్టి ఈ రీతిగా ఆ యొక్క సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్న తిరుగుతున్నాడని నమ్ముతున్న వ్యక్తిగా ఉంటే,
he asked me what I believed.
ఆ వ్యక్తి నువ్వేం నమ్ముతున్నావు అని అడిగితే,
and I said the earth goes round the sun.
నేను చెప్తాను కదా భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అంటాను.
He said no, you're wrong.
ఆయన ఏమంటాడు, నువ్వు చెప్పేది తప్పు అంటాడు.
He said, every day I see the sun go around the earth.
ప్రతి రోజు నేను ఎక్కడే ఉంటున్నాను సూర్యుడే కదా నా చుట్టూ తిరుగుతున్నాడు అంటాడు.
I said, that's wrong.
అది తప్పని నేను అంటాను.
It's because the earth is rotating. You think the sun goes around the earth.
ఇక్కడ భూమి తిరుగుతుంది కానీ మనం అనుకునేది ఏంటంటే సూర్యుడు తిరుగుతున్నాడు అనుకుంటున్నాం.
It's but about 700 years ago some astronomers decided to check and found out that all their fathers were wrong for thousands of years.
అయితే ఇంచుమించు 700 సంవత్సరాల పూర్వము కొంతమంది అంతరిక్ష శాస్త్రజ్ఞులు వారు కనుక్కున్నది ఏమిటంటే వారి పితరులు చెప్పిందంతా కూడా తప్పు అని నమ్మారు కనుక్కున్నారు.
And that is how in medical science and in every area people are willing to question, is what my father said right or wrong?
అదే రీతిగా వైద్య శాస్త్రం కావచ్చు ఆయా శాస్త్రాల్లో మా పితరులు చెప్పిన సంగతులు వారు పరీక్షించి ఇవి పొరపాట్లో ఉన్నాయి అని ప్రజలు కనుక్కుంటున్నారు.
That is why in every area science and everything people are progressing because they are questioning what their father said.
అందుచేతనే వారి యొక్క పితరులు ఏం చెప్పారో దాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన కారణాన్ని బట్టి ఇంకా శాస్త్రంలో కావచ్చు ఆయా రకాల రంగాల్లో ప్రజలు ముందరకు వేస్తున్నారు.
Many of you have questioned what your father said and that's why you changed your religion and gave yourself to Christ.
కొంతమంది వారు అనేక మంది మీ పితరులు చెప్పిన మాటను మీరు ప్రశ్నించారు అందుచేతనే మీ యొక్క ఆ తీరు మార్చుకుని ఇటువంటి కూటాలకు వచ్చారు.
In the same way
అదే రీతిగా
there may be many things we have believed as believers also.
విశ్వాసులముగా కూడా మనం నమ్మినటువంటి అనేక సంగతులు ఉన్నాయి.
We must allow our mind to be changed by God's word.
దేవుని యొక్క వాక్యము ద్వారా మన యొక్క మనస్సు మార్చబడేదానికి మనం ఇష్టపడాలి.
సో హియర్ ఇస్ వాట్ ఇట్ సేస్.
ఇక్కడ రాయబడిన సంగతి,
ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ బ్రాంచ్ ఇన్ క్రైస్ట్,
నీవు క్రీస్తులోని తీగవైనప్పటికీ,
బట్ ఇఫ్ యు డోంట్ బేర్ ఫ్రూట్,
నీవు ఫలం పరించకపోతే,
ఇట్ సేస్ హియర్ ద ఫాదర్ విల్ జస్ట్ టేక్ యు అవే.
ఆయన ఏమంటాడంటే ఆయన దాన్ని తీసి పారవేయును.
డజంట్ ఇట్ సే దట్?
ఆ రీతిగా లేదా ఇక్కడ?
He'll take you away.
ఆయన తీసి పారవేస్తాడు.
And it says here, what will happen to such a branch?
అటువంటి తీగలకు ఏం జరుగుద్ది?
Because there's no fruit, because he doesn't abide in him, verse 6, he's thrown away and they gathered and they are burnt in the fire.
ఆయనలో నిలుచుండలేదు గనక ఫలాలు లేవు గనక అటువంటి తీగలన్నీ కూడా పోగు చేయబడి అగ్నిలో కాల్చివేయబడతాయి.
So there are only two categories of people in verse 2.
ఇక్కడ రెండో వచనంలో చూస్తే రెండు రకాల ప్రజలే ఉన్నారు.
Those who bear fruit and those who don't bear fruit.
ఎవరైతే ఫలం ఫలిస్తారో వారు, రెండోది ఫలం ఫలించిన వారు.
Every branch that is in Christ has to bear some fruit.
క్రీస్తు నందున్న ప్రతి తీగే ఏదో ఫలం ఫలించాలి.
That's why Jesus said, by their fruit you will know what they are.
అంచేతనే యేసుక్రీస్తు వారు అన్నారు వారి యొక్క ఫలాలను బట్టి వారు ఎవరో ఏమై ఉన్నారో మీరు ఎరుగుతారు.
And if there is no change in our life,
మన యొక్క జీవితాల్లో ఏ మార్పు లేకపోతే,
then we have to question whether we are in Christ or not.
మనం క్రీస్తులో ఉన్నామా లేదా అనే ప్రశ్న మనం వేసుకోవాలి.
Then let me talk about those who bear fruit.
ఎవరైతే ఫలం ఫలిస్తారో వారి గురించి మాట్లాడతాను.
It says here in verse 2 that the Lord the Father prunes that, cuts it, so that it can bear more fruit.
రెండో వచనంలో చూస్తే తండ్రి అంటే అక్కడ ఆ యొక్క పరికరాన్ని తీగలను కత్తిరించి తీసి పారవేస్తాడు. కారణం ఏంటంటే మొన్న తీగలు ఎక్కువగా ఫలించాలని.
హీ క్లెన్సెస్ ఇట్,
దానిని పవిత్రపరుస్తాడు.
అండ్ దట్ ఇస్ బై డిసిప్లినింగ్ అస్ ఇన్ అవర్ లైఫ్,
అంటే మన యొక్క జీవితాల్లో మనల్ని క్రమశిక్షణ గుండా తీసుకువెళ్ళడం ద్వారా.
ఇఫ్ యు డోంట్ అలౌ ద ఫాదర్ టు డిసిప్లిన్ యూ ఇన్ యువర్ లైఫ్, యూ కెనాట్ బేర్ మోర్ ఫ్రూట్.
నీ జీవితంలో తండ్రి నిన్ను క్రమశిక్షణ చేసేదానికి నువ్వు అనుమతించకపోతే నువ్వు ఎక్కువైన ఫలం ఫలించలేవు.
I have seen some children who are very badly behaved.
కొంతమంది పిల్లల్ని నేను చూస్తూ వచ్చాను, వాళ్ళ యొక్క ప్రవర్తన చాలా విపరీతంగా ఉంటుంది.
They don't sit quietly in the meeting.
కూటల్లో ఉన్నప్పుడు మౌనంగా కూర్చోరు.
They don't know how to respect older people.
పెద్దవారిని ఏ రీతిగా గౌరవించాలో వారికి తెలియదు.
And then when I go and check up with their parents,
అయితే నేను వెళ్ళి వీళ్ళ తల్లిదండ్రుల సంగతి ఏంటి అని చూసినప్పుడు,
I find the father never punishes that child.
తీరా చూస్తే తండ్రి ఎప్పుడూ కూడా కుమారుడిని శిక్షించలేదు.
That's why he became so bad.
అనుచేతన ఆ పిల్లవాడు అంత విపరీత బుద్ధి అయిపోయింది.
So you can't blame the child, it's the father who spoiled the child.
అనుచేతనే పిల్లల్ని మనం నిందించలేము, పిల్లల్ని పాడు చేసింది వాళ్ళ తండ్రి.
And then I see some other children in the same church.
ఇంకా అదే సంఘంలో ఇంకా వేరే పిల్లల్ని చూసినప్పుడు,
they are so well behaved.
వారు చక్కగా ప్రవర్తిస్తారు.
They sit quietly right through the meeting.
మౌనంగా కూర్చుంటారు కూటమంతా.
they always respect older people.
ఎప్పుడు కూడా పెద్దవారిని వారు గౌరవిస్తుంటారు.
And then I discovered that it's because their fathers punished them.
నా తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే వారి తల్లిదండ్రులు ఆయన ఆ పిల్లవాడిని చక్కటి శిక్షణలో పెంచారు.
Now among God's children also it's like that.
దేవుని పిల్లల్లో కూడా ఇది సత్యమే.
There are some of God's children who are growing and bringing a lot of fruit.
దేవుని యొక్క పిల్లల్లో కొంతమంది వారు ఎదుగుతున్నారు, విస్తారమైన ఫలం తీసుకొస్తున్నారు.
According to this verse it's because they submit to their heavenly father disciplining them.
ఈ వచనాన్ని బట్టి చూస్తే వారి పరలోకపు తండ్రి యొక్క క్రమశిక్షణకు వారు లోబడుతున్నారు.
And there are some other God's children who just come to the meeting, that's all.
వేరే దేవుని పిల్లలు కూడా ఉన్నారు, కూటానికి వస్తారంతే.
They come sing the songs.
మోస్తారు పాటలు పాడతారు.
They hold up the Bible and sing the song.
బైబిల్ పైకెత్తి బైబిల్ పలో పాడతారు.
But there's no fruit in their life.
అయితే వారి జీవితంలో ఫలమేం కనబడదు.
Those are the people who do not submit to God disciplining them in their life.
అటువంటి వారు ఎవరంటే తమ యొక్క జీవితాల్లో దేవుని యొక్క క్రమశిక్షణకు లోబడని వారు.
See what it says in Hebrews in chapter 12.
హెబ్రీ 12వ అధ్యాయంలో ఏముందో చూద్దాం.
Hebrews chapter 12.
హెబ్రీ 12.
It says here.
హెబ్రీ 12వ అధ్యాయం.
You have verse 5.
ఐదవ వచనము.
You have forgotten the exhortation which is addressed to you as sons. My son, do not regard lightly the discipline of the Lord, nor faint when you are reproved by him. Verse 6, for those whom the Lord loves, he disciplines, and he scourges every son whom he receives.
5వ వచనాలు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయనను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించు అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి.
Okay, now we can ask a question from verse 6.
6వ వచనం నుంచి ఒక ప్రశ్న వేసుకోవచ్చు.
Look at verse 6.
ఆరో వచనం చూడండి.
Whom does the Lord discipline?
ఎవరిని ప్రభువు ఈ రీతిగా శిక్షిస్తాడు?
What's the answer?
సమాధానం ఏంటి?
Those whom he loves.
ఎవరినైతే ఆయన ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తాడు.
See, a father does not discipline all the children on the roadside.
చూడండి, ఒక తండ్రి ఉన్నాడు, దారిలో కనబడిన ప్రతి పిల్లవాడిని కూడా శిక్షణ ఇవ్వడు.
If he sees some of them on the road misbehaving, he doesn't catch them and punish them.
Oh, tandi daranta velthunnappudu ekkadaina pillalu edo alara chestunte vaallane emi shikshinchadu.
I have 4 sons. I have punished all of them.
Naaku naluguru kumarulu unnaru, nalugurini dandinchanu.
And they are all born again today.
Vallandaru kuda tirigi janminchaaru.
But I have never in my life punished anybody else's children.
Aithe vere vaari pillalni eppudu kuda naa jeevithamlo eppudu nenu shikshinchaledu.
Why?
Enchetha?
Because I am not their father.
Enchetha ante nenu vaari tandrini kaadu.
God has not given me the authority to punish somebody else's child.
Vere vaari pillalni shikshinche adhikaram devudu naaku ivvaledu.
He has given me the authority to punish my children.
Naa pillalni shikshinche adhikaram ayana naaku ichchadu.
And I love my children.
Naa pillalni nenu preminchunnanu.
And even though I punish them so much, they all love me very much and respect me very highly today.
Varini nenu entaga shikshinchinappudu kuda needi dinanni varu nenu ento gauravinchi ento avinandistaru.
That is what protected them from going astray.
Vaaru daari tappakunda aa shikshe varini kaapadindi.
It's the same with our heavenly father.
Adhe reetiga paralokapu tandri kuda.
He disciplines those whom he loves.
Evarinaithe premistado varini shikshistuntadu.
Now can we say that there are some children who are so good that they don't need discipline?
Chudandi kontha mandi pillalu unnaru vallu chaala manchi vallu inka variki ee shiksha akkarledani manam cheppagalama.
What does it say here in the next part of verse 6?
Tarvata vachanamlo em undi tarvata bhagamlo.
He scourges every son whom he receives.
Ayana swikarinchu prati kumaruni dandinchunu.
Everyone.
Prati varini.
That means there is nobody who can escape it.
Ante aa dandana tappinchukune varu evaru leru.
Because it says also in verse 7.
Endu chethanante 7th vachanamlo undi.
God, when you are disciplined, God deals with you as with sons.
Devudu manalni shikshinchinappudu dandinchinappudu kumaruluga ayana pariginchinadu.
Verse 7, there's a question. Which son is there whom his father does not discipline?
7th vachanamlo prashna undi. Tandri shikshimpani kumarudu evadu?
Today we have to say, unfortunately, there are some children whom their father doesn't discipline.
దురదృష్టవశాత్తు నేటి దినాన్ని మనం చెప్పొచ్చు, కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లల్ని ఎప్పుడూ శిక్షించరు.
And they are the most badly behaved children in the whole world.
పరలోకంలో కూడా అత్యంత పనికిమాలిన వారి పిల్లలు ఎవరంటే వాళ్ళే.
Because the word of God says, which son is there whom his father does not discipline?
ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఉంది, తండ్రి శిక్షింపని కుమారుడెవడు?
Then it goes further.
ఇంకా ముందుకు చూస్తే.
And it says, if you are not receiving discipline in your life, then you are not really God's children. You are illegitimate children and not sons at all.
మీ జీవితంలో మీరు ఇటువంటి శిక్షలో మీరు పాలు పొందకపోతే, మీరు పాలు పొందని ఎడల మీరు దుర్బీజులే గాని కుమారులు కారు.
Then it says in verse 9,
ఇంకా 9వ వచనంలో,
we had earthly fathers who disciplined us.
మనల్ని శిక్షించేదానికి శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఉన్నారు.
And we respected them for disciplining us.
మనల్ని శిక్షించినందుకే వారిని గౌరవిస్తున్నాం.
And it says here in verse 10, they disciplined us for a short time according to their wisdom.
పదవ వచనంలో చూస్తే తమకి ఇష్టం వచ్చినట్టు మనల్ని కొన్ని దినములు మట్టుకు వారు శిక్షించారు.
But our heavenly father disciplines us perfectly.
అయితే మన పరలోకపు తండ్రి పరిపూర్ణంగా మనల్ని శిక్షిస్తాడు.
But when we are being disciplined, verse 11, it's a sorrowful experience, not joyful.
పదకొండవ వచనం చూస్తే ప్రస్తుత ముందు సమస్త శిక్ష కూడా మనకి దుఃఖకరంగానే ఉంటుంది కానీ సంతోషంగా కనబడదు.
And now listen to this.
ఇప్పుడు ఈ మాట వినండి.
The last part of verse 11.
పదకొండులో చివరి భాగం.
But when God disciplines you,
దేవుడు మనల్ని శిక్షించినప్పుడు,
if you don't get angry against God,
దేవునికి విరోధంగా కోపపడకు.
If you are disciplined in a church by the elders,
సంఘములో ఆ పెద్దల ద్వారా నిన్ను శిక్షించినప్పుడు,
you don't get angry with the elders,
పెద్దలను చూసి నువ్వు కోపపడకు.
But you submit,
నువ్వు లోబడు.
And you allow God to train you through that discipline.
ఆ క్రమశిక్షణ ద్వారా నీకు తర్బీదు ఇచ్చేదానికి ప్రభు కనుమతి.
What will happen?
ఏమవుతుంది?
Afterward, it says some fruit will come out of your life.
ఆయనను తీర చూసే తర్వాత నీ జీవితంలో నుంచి కొంత ఫలం వస్తుంది.
The fruit of righteousness.
నీతి అను ఫలము.
So whenever you meet a godly person anywhere in the world,
ప్రపంచంలో ఎక్కడైనా ఏ భక్తిగల వ్యక్తిని నువ్వు కలుసుకున్నా సరే,
you can be absolutely sure that that man or woman has been tremendously disciplined by the Lord.
ఆ వ్యక్తి గాని ఆ స్త్రీ గాని దేవుని ద్వారా విపరీతమైనటువంటి దండనకు లోనైన వ్యక్తిగా నువ్వు కనుక్కుంటావు.
దట్ ఇస్ వై హీ ఈస్ ప్రొడ్యూసింగ్ దిస్ పీసబుల్ ఫ్రూట్ ఆఫ్ రైచెస్నెస్.
అందుచేతనే నీతియను సమాధానకరమైన ఫలము తనలో నుంచి బయలువెళ్తుంది.
ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రొడ్యూస్ దిస్ పీస్ఫుల్ ఫ్రూట్ ఆఫ్ రైచెస్నెస్ if God doesn't discipline you.
నీతి అనే సమాధానకరమైనటువంటి ఫలం రావాలంటే ఇంకా వేరే మార్గంలో అది అసాధ్యం.
There are many believers in whom there is no righteousness and there is no peace.
అనేక మంది విశ్వాసులు ఉన్నారు, వారిలో నీతి లేదు, శాంతి లేదు.
There's a lot of unrighteousness in their life.
ఎంతో దుర్నీతి వారి జీవితాల్లో ఉంది.
There is so much of unrest and turmoil.
వారి జీవితాల్లో ఎంతో కలవరము, క్లిష్టత ఉంది.
There is no peace.
వారిలో శాంతి లేదు.
Why?
ఎంచేత?
God tried to discipline them, but they wouldn't submit to that discipline.
దేవుడు వారిని శిక్షించాలని కోరాడు, కానీ ఆ శిక్షకు వారు లోబడలేదు.
So I want to say to you, my dear brothers and sisters,
కాబట్టి నా ప్రియ సహోదర సహోదరులారా, మీతో చెప్తున్నాను,
if you want the more fruit in your life, you must allow God to discipline you.
నీ జీవితంలో ఎక్కువైనటువంటి ఫలము నువ్వు కావాలని కోరుకుంటే ప్రభు శిక్షకు లోబడాలి.
See this verse in Proverbs in chapter 22.
సామెతలు 22 లో ఈ మాట మనం చూద్దాం.
Proverbs 22.
సామెతలు 22.
This is written about children, but it also applies to all spiritual children too.
పిల్లల గురించి ఈ మాట రాయబడింది, కానీ ఆత్మీయ పిల్లలకు కూడా మనం అన్వయించుకోవచ్చు.
Verse 15.
15.
Foolishness is bound up in the heart of a child, but the rod of discipline will remove it far from him.
బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని దానిలో నుండి తోలివేయును.
See, this is an amazing verse.
చూడండి, చక్కటి మాట కదా.
That in the heart of every child,
ప్రతి బిడ్డ హృదయంలో,
there is foolishness.
మూఢత్వము, బుద్ధిహీనత ఉంటుంది.
You look at a child, it looks so sweet, but there's foolishness in the heart.
చూడండి, బిడ్డను చూడగానే దేవతలా కనబడుతుంది, కానీ తీరా చూస్తే లోపలంతా బుద్ధిహీనత ఉంటుంది.
As it grows up, you'll see that foolishness coming out in its.
ఆ బిడ్డ పెరిగే కొద్దీ కూడా బుద్ధిహీనత కూడా పెరుగుతుంది.
Now, how to reach the heart?
అయితే హృదయాన్ని ఏ రీతిగా చేరుకోవాలి?
How to reach the heart of a little child?
ఒక చిన్న బిడ్డ యొక్క హృదయాన్ని ఏ రీతిగా
చేరుకోగలం? How to drive out this foolishness from the heart?
ఏ రీతిగా ఈ బుద్ధిహీనతని వారి హృదయంలోంచి పారద్రోలాలి?
It says you must take a rod.
అక్కడ రాయబడింది ఒక దండం, అంటే ఒక కాలు తీసుకో,
హిట్ హిమ్ ఇన్ ది బాటమ్,
ఆ కాలు మీద కొట్టాలి,
ది బ్యాక్ సైడ్,
వెనకాల అదిని.
And when you hit there, there is a connection from there to the heart, the foolishness goes out.
ఎందు చేతండి వెనకాల కొడితే అక్కడి నుంచి గుండెకి ఒక లింక్ ఉంటుంది, వెంటనే ఇక్కడ కొడుతుంటే ఇక్కడి నుంచి బయటకు పోతుంటుంది.
But if you don't hit him there,
ఒకవేళ అక్కడ నువ్వు కొట్టకపోతే,
this will remain there.
ఆ లోపల అలాగే గూడు కొట్టుకుంటుంది.
Foolishness.
బుద్ధిహీనత.
But isn't it good that we give a little whack at the bottom and the foolishness goes out of the heart?
కాబట్టి చిన్న బెత్తం తీసుకుని వెనకాల కొట్టడం ద్వారా బుద్ధిహీనత బయటికి పంపించడం శ్రేష్టం కదా?
The same thing with us who are God's children.
దేవుని పిల్లలైనటువంటి మన జీవితాల్లో కూడా అంతే.
There is so much of foolishness in our heart.
మన హృదయాల్లో ఎంతో బుద్ధిహీనత ఉంది.
Believers do so many wrong things, stupid things.
విశ్వాసులు ఎన్నో బుద్ధిహీనమైనటువంటి తప్పుడు పనులు చేస్తుంటారు.
For example, gossiping and telling stories about other people.
ఉదాహరణకి కబుర్లు చెప్పుకోవడం, ముసలమ్మ ముచ్చటలు, ఇతర గురించి కొండాలు.
It is one of the most stupid things to do, but a lot of believers do it.
అది ఎంతో బుద్ధిహీనమైన పని, కానీ ఎంతో మంది విశ్వాసులు ఈ పనిలో విశ్రాంతి లేదక.
When we speak and accuse other people.
మనం మాట్లాడి ఇతరులను నిందించుతున్నప్పుడు,
that is doing the work of the devil.
అది సాతాను పని, అది మనం చేస్తున్నాం.
Satan is called the accuser of the brethren.
సాతానుడు సహోదరుల మీద నింద మోపేవాడని ఆయనకు
పేరు. That is one of his titles in Revelation 12.
ప్రకటన గ్రంథంలో సాతాను బిరుదుల్లో ఇదో బిరుదు.
Accuser of the brethren.
సహోదరుల మీద నింద మోపేవాడు.
And if I start accusing the brethren,
ఒకవేళ సహోదరుల మీద నేను కూడా నింద మోపుతుంటే,
then I'm holding hands with Satan.
సాతాను పార్టీలో కలిసిపోయా.
And Satan is saying, yes, do it. Do my work for me.
సాతానుడు కూడా అంటాడు కదా, నా పని నువ్వే చేస్తున్నావు, బాగా చేయి అంటాడు.
Lot of believers sitting in churches are doing the work of the devil.
అనేక సంఘాల్లో కూర్చున్న విశ్వాసులు సాతానుడి పనులు చేస్తుంటారు.
You know, there's a difference between Jesus Christ and Satan.
సాతానుడికి యేసుక్రీస్తు వారికి తేడా ఉంది.
Do you know the Bible says that Satan does something day and night?
సాతానుడు ఒక పని రాత్రింబగళ్ళు చేస్తాడంట.
24 hours.
దినానికి 24 గంటలు.
What does he do for 24 hours?
24 గంటలు ఏం చేస్తుంటాడు సాతానుడు?
You would think that it should be saying that he tempts us for 24 hours.
బహుశా మీరు అనొచ్చేమో 24 గంటలు కూడా మనల్ని శోధిస్తూ ఉంటాడండి. కాదు.
It says in Revelation 12.
ప్రకటన 12లో మాట చూస్తాం.
And verse 10.
ప్రకటన 12:10.
That he accuses the brothers day and night.
రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపువాడు.
Now somebody who does something 24 hours, what do you call him?
చూడండి, ఒక వ్యక్తి 24 గంటలు ఒకే పని చేస్తున్నాడంటే ఏమంటాం ఆ వ్యక్తిని?
ఫుల్ టైమ్ వర్కర్.
సంపూర్ణ సేవకుడు దానికి.
So Satan is a full time worker.
సాతానుడు కూడా సంపూర్ణ సేవకు సమర్పించుకున్నాడు.
Day and night he does one job.
రాత్రింబగళ్ళు ఒకటే పని.
What is that job?
ఏంటది?
Find somebody to find some fault with.
Edo oka vyakti sahodaranu pottukovatam ninda moopatam.
We are, none of us are perfect.
Manlo evakram paripunnulu em kaadu.
I'm sure the devil sees so many faults in me. I'm not perfect.
Yarmanam ledhu, nenu paripunnudu kaadu. Satharudu nannu choochinappudu enno koratalu kanapadtayi.
And if you live close enough to me, you'll see some faults in me also.
Okavela naaku sannihithudiga nu jeevithe naalor konni parapotulni kanapadu.
And if I live close enough to you, I'll find some faults in all of you.
Okavela meetho samipinga nenu jeevithe meelo enno parapotulni
nenu kanapadu. None of us are perfect.
Em marlo evakaru parapotulni kaadu.
Only perfect person that walked on earth was Jesus Christ our Lord.
Ee lokamulo paripurnudiga nadichina vaadu Yesu Kristu Prabhu okade.
But you know, when the devil looks at a person, he only sees those spots.
సాతానుడు ఒక వ్యక్తిని చూచినప్పుడు వ్యక్తిలో ఉన్న మచ్చలే కనబడతాయి.
He says, see, that's wrong, that's wrong, that's wrong, that's wrong.
అది పొరపాటు, ఇది మచ్చ, అది డాగు అంటాడు.
He never sees anything good.
ఏ వ్యక్తిలో మంచిని చూడలేడు.
And when you look at somebody,
మీరు ఎవరైనా చూసినప్పుడు,
and you only see what is bad,
ఒకవేళ వారిలో మచ్చలే నీకు కూడా కనబడుతుంటే,
then you can say that you got the eyes of Satan.
వెంటనే చెప్పొచ్చు, సాతాను నేత్రాలు నువ్వు తెచ్చుకున్నావు.
Because you are looking at them just like Satan looks at them.
ఇంకా సాతానుడు ఎలా చూస్తున్నాడు నువ్వు అలాగే చూస్తున్నావు.
Let me ask you wives.
భార్యలైన వారిని అడుగుతున్నా.
Can you see something good in your husband?
మీ భర్తల్లో అసలు ఎప్పుడైనా ఏదైనా ఒక మంచి లక్షణం చూశారా?
Can you tell me 5 good things you can see in your husband quickly?
మా ఆయన ఎంత మంచివాడో అని 5 సంగతులు చెప్తావా?
You have to think, what are the 5 things?
ఇప్పుడు బుర్రగోక్కోవాలి, 5 ఏంటని.
Okay, now tell me 5 bad things you see in your husband.
5 చెడ్డ సంగతులు ఏంటో చెప్పమని అడిగితే,
oh, you can quickly write it down.
50 ఉంటాయి.
What is that show?
ఏంటో చెప్పేది.
And likewise with husbands.
భర్తలేం తక్కువ తినలేదు మీరే.
Can you tell me 5 good things you seen in your wife?
5 మంచి పనులు చెప్పండి మీ భార్య చేసే అంటే.
Difficult.
చాలా కష్టం.
Tell me 5 bad things you've seen in your wife.
5 చెడ్డ పనులు ఏంటంటే.
You can say it so quickly.
ఆగన బ్రదర్ అప్పుడే కాదంటా.
We are born, we can say, with Satan's eyes.
Manamo satani yokka netramulu galigi janminchaam.
That is the foolishness in our heart.
Mana hrudayamlo undeatundi buddhihinatadi.
So how to drive out this foolishness in the heart of God's child?
Devuni biddalo undeatundi buddhihinatane ee reethiga
paadali. God has to discipline us.
Devudu manalni kramashikshanalo teesravali.
And you know one way in which he disciplines us?
Ayana kramashikshanalo pette oka daari entante,
the same fault you find in somebody else, one day you'll do it yourself.
వేరే వ్యక్తిలో చూచేటువంటి ఆ డాగు మచ్చే ఆపతనమే నువ్వు కూడా ఒక దినాన్ని చేస్తూనే ఉంటావు.
That way God teaches you.
ఈ రీతిగా దేవుడు బోధిస్తుంటాడు.
You were criticizing that person for something.
ఓ పలాన విషయం గురించి ఆ వ్యక్తిని నువ్వు విమర్శిస్తూ వచ్చావు.
You yourself have done it.
ఇప్పుడు నీ జీవితం చూసుకో, నువ్వు చేసావు కదా.
God disciplining you.
దేవుడు ఆ రీతిగా క్రమశిక్షణలో
పెడతాడు. When that happens,
ఎప్పుడవుతుంది ఇది?
Humble yourself.
ఆ రీతిగా జరిగితే దీనుడు కదా.
Lord,
ప్రభువా,
యు ఆర్ నౌ టీచింగ్ మీ ఎ లెసన్.
నువ్వు నాకు ఇప్పుడు పాఠం నేర్పుతున్నావు.
నాట్ టు క్రిటిసైజ్ యువర్ సర్వెంట్స్.
నీ సేవకులని ఈ రీతిగా విమర్శించడం కాదు.
ఐ హావ్ డన్ ద సేమ్ ఫూలిష్ థింగ్ నౌ మై సెల్ఫ్.
ఇప్పుడు నేనే తప్పు పని చేశాను.
నాట్ టు క్రిటిసైజ్ యువర్ చిల్డ్రన్.
నీ పిల్లల్ని ఏమాత్రం విమర్శించను.
నౌ జీసస్ ఐస్ ఆర్ డిఫరెంట్.
యేసు క్రీస్తు వారి యొక్క నేత్రాలు వేరు.
There's something that Jesus also does 24 hours.
యేసు క్రీస్తు వారు కూడా 24 గంటలు చేసే పని ఉంటుంది.
The Bible says that.
బైబిల్లో ఉన్నది.
Do you know what that is?
ఏంటో తెలుసా?
That's in Hebrews chapter 7.
హెబ్రీ 7వ అధ్యాయంలో చూడగలం.
And verse
25.
Hebrews 7:25.
హెబ్రీ 7:25.
It says here that the last part that Jesus Christ always lives to make intercession for us.
ఇక్కడ వ్రాయబడింది, మన నిమిత్తమై విజ్ఞాపన చేయటకు ఆయన నిరంతరము జీవించుతున్నాడు.
24 hours.
24 గంటలు.
Here is Satan doing something 24 hours.
ఇక్కడ చూస్తే సాతానుడు 24 గంటలు పనిచేస్తున్నాడు.
And here is something Jesus doing 24 hours.
ఇక్కడ యేసు క్రీస్తు 24 గంటలు పనిచేస్తున్నాడు.
What is the difference?
ఏంటి తేడా?
Here it is. Both of them are looking at one believer.
ఆ వారిద్దరూ, యేసు క్రీస్తు వారు సాతానుడు కూడా, ఒక విశ్వాసి మీద చూస్తున్నారు.
And they see a fault there.
అక్కడ ఏదైనా పొరపాటు ఉందా?
అండ్ సాతాను అక్యూజెస్.
సాతానుడు ఏమో నిందిస్తున్నాడు.
సీ గాడ్, దట్ ఇస్ యువర్ చైల్డ్, సీ హౌ హిస్ బిహేవింగ్.
వెంటనే సాతాను అంటాడు, దేవా నీ బిడ్డను చెప్తున్నావు కదా, చూడ మచ్చ అంటాడు.
అండ్ సమ్ ఆఫ్ us ఆల్సో కెన్ బి లైక్ దాట్.
మనలో కొంతమంది అలాగే ఉంటారు.
See what, how that brother is doing that.
చూడ ఆ సోదరుడు ఎందుకు అలా చేస్తున్నాడు.
That's exactly what Satan said.
సాతానుడు చెప్పేది అదే.
Now Jesus,
యేసు ప్రభువు అయితే,
he also sees that child of God doing something wrong.
ఆ బిడ్డ కొంత పొరపాటు చేయడం యేసు ప్రభువు కూడా చూస్తాడు.
What does he do?
ఏం చేస్తాడు?
His own father.
ఓ తండ్రి,
please help him.
ఈ వ్యక్తికి సాయపడు.
Please forgive him because I shed my blood for him.
నా రక్తం ఆ వ్యక్తి నిమిత్తం చిందించాను గనుక ఆ బిడ్డను కలిగి
forgive him.
క్షమించు.
Help him to repent.
తిరిగి పశ్చాత్తాపపడడానికి సహాయపడు.
Help him to give up that bad habit.
ఆ చెడు అలవాటు విడిచిపెట్టడానికి సహాయపడు.
And Jesus doesn't go telling all the angels in heaven.
యేసు క్రీస్తు వారి రీతిగా పరలోకంలో ఉన్న దేవదూతల అందరితో.
Not only he doesn't tell the angels in heaven, he doesn't tell all the other believers.
దేవదూతలకు కూడా చెప్పడైనా వేరే విశ్వాసులకు కూడా ఈ మచ్చ గురించి చెప్పడు.
Have you ever heard the Lord tell you the faults of somebody else?
ఎప్పుడైనా ప్రభువు యేసు క్రీస్తు వారు వేరే వారిలో ఉన్న లోపాలను నీతో చెప్పుకున్నావా? లేదు.
The Lord tells me my faults.
ప్రభువు నా తప్పులు ఏంటో నాకు చెప్తాడు.
I am an elder in a church with the responsibility for many believers.
అనేక మంది విశ్వాసుల నిమిత్తం బాధ్యత వహించే సంఘంలో పెద్దనే.
And even to me, the Lord does not tell me the faults of the believers in my church.
నాతో కూడా నా సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క లోపాలు ప్రభు చెప్పడు.
Because he doesn't tell one person's faults to another person.
ఎందుకంటే యేసు ప్రభువు వారు ఒకరి లోపాలను కొలతో చెప్పడు.
Because he is not a gossip.
ఎందుకేతనంటే ఆ రీతిగా ముచ్చట్లాడేవాడు కాదు.
He does not accuse people.
ప్రజలను ఆయన నిందించడు.
What does he tell me?
ఆయన నాతో ఏమంటాడు?
He tells me only my faults.
నా తప్పులే నాకు చెప్తాడు.
He does not even tell me my wife's faults.
నా భార్య యొక్క పొరపాట్లు కూడా నాకు చెప్పడు.
The devil is there to say all that.
అవన్నీ చెప్పే పని సాతానుడిది.
So when you hear some voice telling you somebody else's faults, now you know which voice that is.
చూడండి, ఎవరైనా వచ్చి వేరే వ్యక్తి గురించి ఇది ఎలాంటోడో అలాంటోడో అని చెప్తే ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు మీకు తెలిసిందా?
Whose voice is that?
అది ఎవరు స్వరం అది?
Don't forget that from today.
నేటి నుంచి అది మర్చిపోకు.
When you see a fault in somebody, be like, have Jesus eyes.
చూడండి, ఎవరిలో అయినా ఏదైనా లోపం ఉంటే యేసు క్రీస్తు వారు కలిగిన నేత్రాలు కలిగిండు.
Pray for them.
వారిని అవుతాం ప్రార్థించు.
They are weak like you are weak.
నీ వ్యక్తి బలహీనుడు, వాళ్ళు బలహీనులే.
And you pray for them.
నువ్వు వారి నిమిత్తం ప్రార్థించు.
దట్ ఇస్ లైక్ పోరింగ్ వాటర్ ఆన్ అ ట్రీ దట్ ఇస్ డ్రైయింగ్ అప్.
అంటే ఎండిపోతున్న చెట్టుకి నీళ్లు పోసినట్టు.
యు నో దట్స్ వాట్ ప్రేయర్ ఇస్.
అదే ప్రార్థన.
యు సీ వన్ ట్రీ డ్రైయింగ్ అప్.
ఒక చెట్టు ఎండిపోతుంది చూసావు.
అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ క్రిటిసైజింగ్ ఇట్, లుక్ అట్ దిస్ ట్రీ, ఇట్స్ ఆల్ డ్రైయింగ్ అప్.
ఎండిపోతుంది ఎండిపోతుంది తీసేయండి అని చెప్పేసి అని విమర్శించే బదులు.
దట్స్ వాట్ ది డెవిల్ డస్.
అది సాతానుడు
చేసే. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్
ఆ రీతిగా చేసే బదులు
పోర్ సమ్ వాటర్,
కొంత నీళ్లు పోయి,
యు ప్రే,
ప్రార్థించు.
అండ్ సడన్లీ యు సీ దట్ ట్రీ ఇస్ బికమింగ్ గ్రీన్ అగైన్.
అకస్మాత్తుగా మళ్ళీ ఆ చెట్టు పచ్చగా వస్తుంది.
అండ్ డు యు నో వాట్ విల్ హ్యాపెన్?
ఏమవుతుందో తెలుసా?
See Proverbs chapter 11.
సామెతలు 11.
It's a beautiful verse.
చక్కటి మాట.
How will God reward you for pouring water on somebody's drying tree?
ఎండిపోతున్నటువంటి చెట్టుకి ఓ వ్యక్తికి నీళ్లు పోయట ద్వారా దేవుడు నీకు ఏ రీతిగా ప్రతిఫలం ఇస్తాడు?
It's a wonderful promise.
ఇది అద్భుతమైన వాగ్దానం.
When you see somebody drying up in some way,
ఎక్కడో ఎవలో ఎండిపోతున్నో చూస్తే,
instead of criticizing him,
వాడిని విమర్శించేదానికి బదులు,
pray for him.
వానితో ప్రార్థించు.
Pour some water on his drying tree.
ఆ ఎండిపోతున్న చెట్టుకి కొంత నీళ్లు పోయి.
Proverbs 11:25 says, the last part, he who waters others will be watered himself.
రెండో వర్స, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును.
That means when I pour water on some poor brother's tree drying up,
నేను దాని భావం ఏంటంటే ఎండిపోతున్న నా సహోదరుడికి నేను కొంచెం నీళ్లు పోస్తే,
God will see me doing Jesus like action.
యేసు ప్రభువు అంటే దేవుడు యేసుక్రీస్తు వారు చేస్తున్న పని నేను చేస్తున్నట్టుగా చూస్తాడు.
And he will pour some water on my drying tree.
అప్పుడు ఎండిపోతున్న నా బ్రతుకుకి ఆయన కొన్ని నీళ్లు పోస్తాడు.
And what will happen to me?
అప్పుడు నాకేమవుద్ది?
I will always be green.
నేను ఎప్పుడూ పచ్చగా ఉంటా.
Jesus army that has got very few soldiers.
యేసుక్రీస్తు వారి యొక్క సైన్యంలో మాత్రమే కొంతమంది సైనికులు ఉన్నారు.
Who pray for people.
ప్రజల నిమిత్తం
ప్రార్థించే. Pour water on them.
వారికి నీరు పోసేవారు.
And that is why many believers are dry.
Anduchethane aneka mandi viswasulu endipothunnaru.
Many years ago I prayed one prayer to God.
Aneka samvatsaralu kritamu prabhu ko prarthana chesanu.
I said, Lord, I never want to be dry in my life.
Prabhu naa jeevithamlo eppudu naaku endipoye paristhithi oddu.
I always want to be fresh.
Nenu eppudu taajaga undali.
And this is one of the things the Lord spoke to me.
Prabhu naato maatladina maatallo idokati.
Stop pointing your finger at other people.
Vere vaari vaipu nee velettu choopinchadu maanivesey annadu.
I'm not saying I never did it. I did such foolish things when I was a young believer.
చూడండి ఎప్పుడు నేను ఇతరులను నిందించలేదు అని చెప్పేసి నేను అనటం లేదు. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎంతో మంది నిందించారు.
I also pointed fingers at people just like the devil.
ఆ సాతానుడి వలే వేరే వారి వైపు వేలెత్తి చూపించేవాడిని.
But I suffered because of it.
ఆ రీతిగా చేయడం ద్వారా నేను బాధనుందే.
I became dry.
నేను ఎండిపోయా.
And the Lord said, finish with that.
ప్రభువనాడు చేసింది చాలు అన్నాడు.
You just judge yourself.
నీకు నీవు తీర్పు తీర్చుకో.
See what it says in Isaiah 58.
యెషయా 58 లో ఏమనో చూద్దాం.
Here is a beautiful promise.
సక్కటి వాగ్దానం ఉన్నది.
Here it tells us how in the last part of verse 11 you can be like a watered garden, like a spring of water whose waters never fail.
58వ అధ్యాయం యెషయా 11వ వచనం రెండో భాగము. నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు నీటి ఓటవలను ఉండదు.
What a wonderful promise.
ఎంత అద్భుతమైన వాగ్దానం.
The rest of that verse in the beginning says the Lord will continually guide you.
ఆ వచనంలో మొదటి భాగం చూస్తే యెహోవా నిన్ను నిత్యము నడిపించును.
You will find God's will in all types of difficult situations.
అన్ని కష్ట పరిస్థితుల్లో కూడా దేవుని చిత్తం ఏంటో తెలుసుకోగలవు.
While other people are confused about God's will, God will guide you continually.
వేరే వారు దేవుని చిత్త విషయంలో కలవరంలో ఉన్నప్పుడు కూడా అనుదినము నిత్యము యెహోవా నిన్ను నడిపిస్తాడు.
I have really experienced that in my life.
నా జీవితంలో దీనిని నేను అనుభవించాను.
For so many years,
ఎన్నో సంవత్సరాలు
God has saved me from going to places where I would waste my time.
నా యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకుంటే అక్కడికి వెళ్తే వ్యర్థమవుతుంది అటువంటి ప్రదేశాలు కలగకుండా దేవుడు
ఆశీర్వదించాడు. He has led me to places where I can do something profitable.
ఏదైనా లాభదాయకమైన పని చేసే ప్రాంతాలకే నడిపించాడు.
Don't you want to live your life like that?
ఆ రీతిగా జీవించాలని ఆశ లేదా?
So many believers are wasting their life.
ఎంతో మంది విశ్వాసులు జీవితాలు వ్యర్థం చేస్తున్నారు.
Don't allow the Lord to guide them continually.
ఎందుచేతనంటే ఎడతెక్క తమ జీవితాలు నడిపించడానికి ప్రభువుకి అనుమతి ఇవ్వరు.
You must say, Lord, I want this verse 11 fulfilled in my life.
ప్రభువా ఈ 11వ వచనం నా జీవితంలో నెరవేర్చబడాలని కోరుకుంటున్నాను.
Guide me continually.
నన్ను ఎడతెక్క నువ్వు నడిపించు.
And then it says in verse 11, the Lord will satisfy your desire in scorched places.
క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తి పరచును.
Yes, with this famine everywhere, but he'll satisfy you.
చుట్టూ కరువు ఉన్నా గానీ నిన్ను తృప్తి పరుస్తాడు.
And he will give strength to your bones, it says.
అక్కడ రాయబడింది నీ ఎముకలను బలపరచును.
That means he'll give you physical healing.
అంటే భౌతికమైనటువంటి స్వస్థత ఇస్తాడు.
And he'll make you like a watered garden, not like a dry garden.
ఎండిపోయిన తోట కాదు నీరు కట్టిన తోటగా చేస్తాడు.
He himself will water you.
తానే నీకు నీరు పోస్తాడు.
And not only that.
అంతే కాదు.
You yourself will become like a spring of water which is never failing but always giving out water.
Ante kaadu neevu kuda eppudu ubukuchundu neeti otala eppudu tappipovu neeru oorthune untundi ala untavu.
That must be the longing of every one of us.
Manalo prathi okkari aasha aritu undali.
Lord, make me like a continual spring of water.
Prabhu eppudu ubukuchundu neeti otaga nanu cheyi.
That every time I open my mouth some good clean water comes out.
ప్రతి సారి నా నోరు తెరిచినప్పుడు ఆ రీతిగా ఉంటే మంచి శుద్ధమైన జలం బయటకు వస్తుంది.
Not only when you preach in a pulpit.
ఏదో పుల్పిట్ మీద మాట్లాడేటప్పుడే కాదు.
Even in ordinary conversation.
సామాన్యమైన సంభాషణలో సైతం.
See, 90% of us don't stand in a pulpit.
చూడండి మనలో 190 మంది పుల్పిట్ మీద నిలబడం.
But we open our mouth so many times a day.
అయినా గాని దినంలో ఎన్నో సార్లు నోరు తెరుస్తూనే ఉంటాం.
We all speak.
అంత మాట్లాడుతుంటాం.
And whenever you speak, God's will is that your words must be like a spring of water, fresh water.
నువ్వు ఎప్పుడు మాట్లాడినప్పుడు కూడా దేవుని చిత్తం ఏంటంటే నీ మాటలు ఎప్పుడు ఉబుకుచుండు తాజా నీటిగా ఉండాలనుకుంటా.
Not dirty muddy water coming out of your mouth.
ఏదో మన యొక్క నోటి నుంచి మురికి నీళ్లు కాదు వచ్చేది.
Good clean fresh water coming out of your life.
శుద్ధమైన పవిత్రమైన స్వచ్ఛ జలము నీ నుంచి బయటికి వెళ్ళాలి.
If you want this life, what should you do?
ఇటువంటి జీవితం కావాలంటే నువ్వు ఏం చేయాలి?
There are a number of things listed here.
ఇక్కడ ఎన్నో సంగతులు వివరించబడ్డాయి.
I want to point out one thing to you.
అయితే ఒక సంగతి మీకు చెప్తాను.
Verse 9. If you remove the yoke from your midst and this pointing of the finger and speaking wickedness.
ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపు తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నువ్వు మాని.
Pointing the finger.
ఈ రీతిగా వేలు పెట్టి చూపించేది.
And speaking wickedness about other people.
వేరే వారి గురించి చెడు మాటలు చెప్పేది.
The Lord says, get rid of it from your life.
No wonder దీనిని విడనాడు.
Remove it.
దాన్ని తీసివేయ్.
Kill the snake.
ఈ విషయాన్ని చంపివేయ్.
Then what will happen?
అప్పుడు ఏమవుతుంది?
Says in verse 9, you will call and the Lord will answer and you will cry and he will say, here I am.
అప్పుడు 9వ వచనంలో అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును నువ్వు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానను.
That means it's like prayer is like a telephone call.
అప్పుడు నువ్వు చేసే ప్రార్థన దేవునికి టెలిఫోన్ చేసినట్టు ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నంబర్ కొడతావో
గాడ్ పిక్స్ ఇట్ అప్.
వెంటనే ప్రభు ఫోన్ ఇస్తాడు.
హలో,
ఏంటి,
వాట్ యు వాంట్,
ఏం కావాలి.
దెన్ యు కెన్ టాక్ టు హిమ్.
నువ్వు ఆయనతో మాట్లాడచ్చు.
బట్ దేర్ ఆర్ సమ్ అదర్ పీపుల్.
కొంతమంది ఉన్నారు,
యు డయల్,
అలాగా కొడతానే ఉంటారు.
గాడ్ సీస్ ద కాలర్ ఐడి, దట్ ఇస్ దట్ ఫెలో.
అక్కడ ఎక్కడి నుంచి ఫోన్ వస్తుందా అనేటువంటి దేవుడి దగ్గర నెంబర్ వచ్చేది. ఈ నెంబర్ అయితే వద్దు.
లెట్ హిమ్ కీప్ ఆన్ రింగింగ్.
అలాగా ఊరుగా చేస్తా ఉండనే అంతే.
You know that God doesn't listen to some prayers.
చూడండి, దేవుడు కొంతమంది ప్రార్థనలు వినడు తెలుసు కదా.
Because he knows this fellow is pointing the finger at so many people.
ఎన్ని చేతనంటే ఈ వ్యక్తి వేలు ఇక్కడ టెలిఫోన్ తిప్పి ముందు ఇతరుల వైపు తిప్పాడు.
It says here, when you call, he'll say, here I am, hello.
నువ్వు చెప్ప, నువ్వు ఫోన్ చేయగానే ఇదిగో నేను ఉన్నానంటాడు.
What a wonderful promise.
ఎంత అద్భుతమైన వాగ్దానం.
I wanted to be like that.
నేను ఆ రీతిగా ఉండాలని ఆశ.
And it's even better than that.
దానికన్నా శ్రేష్టమైన సంగతి.
God says,
దేవుడు అంటాడు,
before I call,
నేను మొరపెట్టక మునిపే,
హి విల్ కాల్ మీ అండ్ సే, హలో, యు వాంటెడ్ టు ఆస్క్ సంథింగ్.
ఆయన నాకు ఫోన్ చేసి అంటాడు, ఏంటి, ఏదో అడుగుదాం అనుకున్నావు కదా అంటాడు.
యు నో, ఇట్ సేస్ దట్ ఇన్ ఐసాయా 65 వర్స్ 24.
యెషయా గ్రంథం 65:24 లో ఆ మాట మనం చూస్తాం.
ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రామిస్.
అద్భుతమైన వాగ్దానం.
హావ్ యు ఎవర్ హాడ్ దట్ ఎక్స్‌పీరియన్స్?
ఎప్పుడైనా అటువంటి అనుభవం ఉన్నదా?
You wanted to call somebody.
ఎవరినైనా పిలవాలనుకున్నావు.
And as you were thinking about it, he calls you.
ఒకవేళ ఆ వ్యక్తితో మాట్లాడాలనుకున్నప్పుడు అక్కడి నుంచే ఫోన్ వచ్చింది అనుకో.
So you wanted to call me?
నువ్వు నాకు ఫోన్ చేయాలనుకున్నావు కదా అంటే.
ఇమాజిన్ ఇఫ్ గాడ్ డీల్స్ విత్ యూ లైక్ దట్.
ఒకవేళ దేవుడే నీ జీవితంలో ఆ రీతిగా చేస్తే ఎలా ఉంటుంది ఊహించు.
దట్ బిఫోర్ యూ కాల్,
నువ్వు వేడుకోక మునిపే,
హి కాల్స్,
ఆయన ఫోన్ చేసి,
అండ్ సే, yes my son, my daughter,
అయ్యా నా కుమారుడు కుమార్తె చెప్పు,
what do you want,
ఏం కావాలా.
సే, లార్డ్, ఐ వాంట్ దిస్ పర్టిక్యులర్ థింగ్,
ఓవర్ ఆ పలానది కావాలి.
ఓ, దట్ యెస్టర్డే ఇట్సెల్ఫ్ ఐ హావ్ ఆల్్రెడీ ఆన్సర్డ్ దట్ ఫర్ యు.
అదా, నిన్నే పోస్ట్ వేసాను, ఇవాళ వచ్చేది అంటాడు.
దట్స్ వాట్ ఇట్ సేస్ హియర్.
అదే ఇక్కడ రాయబడింది.
బిఫోర్ దే కాల్ I will answer them.
వాడు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను.
Whereas there are other people.
కొంతమంది ఉన్నారు.
They ring.
వాళ్ళు ఇలా డైల్ చేస్తారు.
Why? God's not picking it up.
దేవుడు ఎందుకు ఫోన్ తీయటం లేదు?
Ring again.
ఇంకోసారి.
No answer.
ఏ జవాబు లేదు. జవాబు లేదు.
He is there, but he won't pick it up.
ఆయన అక్కడ ఉన్నాడు కానీ ఆయన ఫోన్ తీయటం లేదు.
You know why?
ఎందుకు తెలుసా?
Because you got this bad habit.
ఏది చేద్దంటే వేలు ముందుంటుండింది.
Pointing the finger.
వేరే వారి వైపు చూపిస్తూ.
That is why God is not picking up the phone when you call him.
అందుచేతనే దేవుడు నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన జవాబు ఇవ్వటం లేదు.
Let me repair my own house.
నా ఇల్లు ఏదో రిపేర్ చేసుకోవాలి ముందు.
Isn't that a good advice I'm giving you?
అది మంచి సలహా కదా.
Somebody's house may be leaking.
ఒకవేళ ఎవరింట్లోంచో నీళ్లు కారుతున్నాయి.
Your house is also leaking.
నీ ఇంట్లో బొత్తుగా దారలే.
Fix your house first.
మొట్టమొదటి ఇల్లు సరి చేసుకో.
And that would be a good example for that person to follow.
కాబట్టి ఆ వ్యక్తి వెంబడించేదానికి ఇది మంచి సలహాగా ఉంటుంది.
So very often God disciplines us because we are pointing the finger at other people.
అనేక సార్లు ప్రభు మనల్ని క్రమశిక్షణలో పెడతాడు, ఎందుకంటే వేరే వైపు వేలెత్తి చూపిస్తుంటాం.
In many ways.
అనేక రీతులుగా.
Sometimes he allows us to fall into sin.
కొన్ని సార్లు ఈ రీతిగా పడిపోయేటట్టు పాపాలు చేస్తాడు.
God does not cause you to sin.
దేవుడు ఎప్పుడూ కూడా పాపం చేయమని నిన్ను పిలవడు.
God never even tempts people, the Bible says.
బైబిల్లో ఉంది దేవుడు ఎప్పుడూ ప్రజలను శోధించడు.
The devil tempts you.
సాతానుడు శోధిస్తాడు.
But God withdraws his grace from you, so you fall into sin.
దేవుడు తన యొక్క కృపను వెనక్కులాక్కుంటాడు కనుక నువ్వు పాపంలో పడిపోతావు.
Why does he allow you to fall into sin?
ఎందుకు ఆ రీతిగా పాపంలో పడి
you are going around with this pointing of the finger.
ఎందుకంటే ఎప్పుడూ ఇతరుల వైపు వేలు పెట్టి చూపించే లక్షణం.
God says, I have to teach that child of mine a lesson.
అప్పుడు దేవుడు అంటాడు కదా ఆనా కుమారుడికో పాఠం చెప్పాలి.
He has to fall into sin.
కాబట్టి ఆ రీతిగా పడిపోవాలి.
Or he may allow you to face some terrible financial problem.
లేకపోతే ఏదో భయంకరమైన ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో పెడతాడు.
The business will fail.
వ్యాపారం తప్పిపోతుంది.
Other ungodly people, their business is prospering.
భక్తి లేని వారి యొక్క వ్యాపారం వృద్ధవుతుంది.
When you disobey God, that is what happens.
నువ్వు దేవుడికి అవిధేయుడు అయితే ఏమవుద్ది?
You know, once the apostles, we read in John 21, said, we have finished with being apostles, now we are going back to fishing.
21వ అధ్యాయం యోహాను సువార్తలో అపొస్తలులు అనుకున్నారు కదా ఇంకా ఈ సువార్త ప్రకటించడం మానేస్తాం ఇంకా చేపలు పట్టేదానికి పోతాం అన్నారు.
God had told them to leave their nets and come and be apostles.
దేవుడు అన్నాడు చేపలు
పట్టండి. All the other boats are going with plenty of fish.
మిగిలిన దోణులన్నీ కూడా చేపలతో నిండి ఉన్నాయి.
Because they are all ungodly businessmen.
వారంతా కూడా భక్తి లేనటువంటి వ్యాపారస్తులు.
Their business is prospering.
వారి యొక్క వ్యాపారం వృద్ధవుతుంది.
You're a child of God.
నువ్వు దేవుని బిడ్డవి.
And you're doing something wrong in your life.
ఒకవేళ నీ జీవితంలో ఏదైనా పొరపాటు చేస్తుంటే.
God is allowing you to suffer financially.
దేవుడు ఆర్థికంగా లేమిలో ఉంచుతాడు.
That is a discipline.
అది ఆయన యొక్క క్రమశిక్షణ.
You must humble yourself. Don't get angry with God and say, oh God, why aren't you blessing my business?
Oh deva enduku na vyaparam vruddhi cheyatledani ayana meda kopadu.
Lord, teach me what I have to learn here.
Prabhu ee paristhithilo ye paatam nerchukovalo nerpinchu.
There are times I have lost money in my life.
Yanu manam ledu naa jeevithallo kuda konni saarlu dabbu pogottunna.
I asked the Lord and the Lord has shown me.
Prabhu nannu prabhu adigaanu prabhu nannu choopinchadu.
The Lord said, you love money too much.
Neevu dabbuni ekkuva preminchavu annadu.
That's why I'm allowing you to lose.
Anu chethane pogottukune daaniki anumathinchanu annadu.
Didn't you pray the other day that you should be free from the love of money?
Vere dinanni naaku dhana apeksha lekunda cheyanu pradhanjaledanu.
Now I am answering your prayer.
Nenu nee prarthana javab icha
by making you lose something.
Kabatti dabbu pogottadu dwara.
So God disciplines us in many ways.
Devudu rakarakalaga mana kramashikshana pettadu.
So that we can bear more fruit.
Tadwara mana ekkuvaina phalam phalinchalani.
He disciplines us financially.
Ayana aardhikanga mana kramashikshana.
He disciplines us by allowing us to fall into sin.
Kabatti edana paapamlo padinadu chestadu.
Very often the same sin we criticize in other people.
Aneka saarlu itharullo ye paapam vishayame vimarsha chestamo daadlone padinadu chestadu.
And then sometimes he allows us to suffer by getting sick.
Kon kon saarlu manaki jabbu cheyita rogam vache danamutistadu.
Now I'm not saying that all sickness in the world is a discipline from God.
Ante ee lokamlo vacheetuvanti jabbulanni kuda devuni yokka krama shikshana ani nenu anatam ledhu.
Because there are small babies that get sick who have done nothing wrong.
Ani cheyadante chinna pillalu kuda konni saarlu jabbu padtaru vaalle porpadu cheyaledu.
So that proves to us that all sickness is not a discipline from God.
Dani dwara nerchukunedi entante prati rogamu kuda prabhu yokka krama shikshana kaadu.
There are small helpless babies that even get AIDS and die.
చిన్న చిన్న నిస్సహాయులైనటువంటి పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా ఎయిడ్స్ రోగం వచ్చి చనిపోతున్నారు.
What have they done wrong?
వాళ్ళు చేసిన పొరపాటు ఏంటి?
That is because of sin in the world.
లోకంలో ఉండేటువంటి పాపాన్ని బట్టి.
This world is under a curse.
ఈ లోకము శాపం క్రింద ఉన్నది.
That is why there is sickness and that is why there is death.
అందుచేతనే రోగం ఉన్నది మరణం వచ్చింది.
Says to them.
పౌలు వారితో అంటాడు కదా.
Verse 29 and 30.
29 30. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలా మంది నిద్రించుచున్నారు.
మెనీ బిలీవర్స్ ఇన్ కొరింథ్ వర్ సిక్.
కొరింథులో అనేక మంది విశ్వాసులు రోగగ్రస్తులుగా ఉన్నారు.
మెనీ బిలీవర్స్ ఇన్ కొరింథ్ వర్ సిక్.
కొరింథులో అనేక మంది రోగగ్రస్తులుగా ఉన్నారు.
వై వర్ దే సిక్?
ఎందుకు రోగగ్రస్తులుగా ఉన్నారు?
సో హియర్ ఇట్ సేస్ it is for this reason that many of you are sick.
Indu volane meelo anekulu rogulunai unnaru.
What is that reason?
Enta kaaranam?
You come to the Lord's table without judging yourself.
Ninnu nee vimarshinchukokunda prabhu valana samipistunnavu.
That means you don't confess your own sin.
Ante nee sontha paapanni oppukovadam ledhu.
You are just finding fault with other people.
Vere vaarlo loopalu chustunnavu.
And when you don't confess your own sin,
nee sontha paapanni nu oppukokapothe,
you become sick.
నువ్వు రోగ్రస్తుడు అవుతావు.
How many were sick in Corinth?
కొరింథులో ఎంతమంది?
Many, it says in verse 30.
13వ 30వ వచనంలో అనేకులు.
Not one or two.
ఒకలిద్దరు కాదు.
Many believers were sick Because they did not confess their sins.
తమ పాపాలు తాము ఒప్పుకోని కారణాన్ని బట్టి అనేకులు రోగగ్రస్తులయ్యారు.
And not only they became sick.
అంత వారు రోగగ్రస్తులయ్యారు.
It says here a number of them died.
అక్కడ రాయబడింది ఏంటంటే చాలా మంది నిద్రించుచున్నారు.
They died.
చనిపోయారు.
Why did they die?
ఎందుకు చనిపోయారు?
Was it because God's time for them to die had come?
అంటే ఆ దినాల్లో దేవుని కాలం అయిపోయింది కదా.
No.
అందుకు కాదు.
God wanted them to live another 10-15 years.
ఓ 10-15 సంవత్సరాలు వారు బ్రతకాలని దేవుడు కోరాడు.
But they died here.
అయితే అకస్మాత్తుగా చనిపోయారు.
Because they did not confess their sin.
ఎందుకంటే తమ పాపాలు వారు ఒప్పుకోలేదు.
They came and took part in the Lord's table.
వచ్చి ప్రభు వాళ్ళలో పాల్గొనేవారు.
They got a fight with somebody sitting there.
అక్కడ కూర్చున్న వారితో కొట్లాడేవారు.
They won't talk to that person.
ఆ వ్యక్తితో మాట్లాడేవారు కాదు.
And they break the bread together.
అయినా కానీ ప్రభు వాళ్ళలో పాల్గొంటుండేవారు.
God judged them.
ప్రభు వారు తీర్పు తీర్చాడు.
And it says here that when we are judged, verse 32, like that, we are disciplined by the Lord.
ప్రభు చేత మనం శిక్షణ పొందుతున్నాం.
That means God is disciplining people with sickness.
అంటే ప్రభువు ఈ రీతిగా ప్రజలను రోగముతో శిక్షిస్తున్నాడు.
And when they get got sick,
ఈ రీతిగా రోగం వచ్చినప్పుడు,
they still did not confess their sin.
అయినా గాని పాపం ఒప్పుకోలేదు.
Next week again they came to the Lord's table.
మరలా వచ్చేవారు కూడా ప్రభువు దగ్గరికి వచ్చారు.
Again they disobeyed God.
మరలా దేవుని కలదేయలయ్యారు.
And they are still sick.
ఇంకా రోగస్తులు ఉన్నారు.
And one day they die.
ఒకదిన చనిపోయారు.
That's in the Bible. Read it.
బైబిల్లో ఉంది, చదవండి.
God disciplines us.
దేవుడు వారినిగా శిక్ష చేశాడు.
Because the Bible says holiness becomes your house, O Lord.
ఎందుకంటే నీవు పరిశుద్ధతయే నీ నిలయము అయ్యా అని ప్రభువా అని చెప్పాడు.
Holiness is the thing that must be found in God's house.
దేవుని యొక్క ఇంటిలో కనబడవలసింది పరిశుద్ధత.
And we cannot play the fool in God's house.
దేవుని యొక్క ఇంటిలో ఇష్టానుసారంగా ఆటలాడలేము.
We must not bring any sin into God's house.
దేవుని ఇంటిలోనికి ఏ పాపం తీసుకురాకూడదు.
And if people keep on doing that, God will give them sickness and he may even kill them.
ఒకవేళ ప్రజలారీతిగా కొనసాగితే దేవుడు వారికి జబ్బు చేసేటట్టు చేస్తాడు, చనిపోయేటట్టు చేస్తాడు.
These are all means by which God disciplines.
దేవుడు ఈ రీతులలో ఆయన శిక్షణ ఇస్తాడు.
You know, there was one man who sinned like that.
ఒక వ్యక్తి ఆ రీతిగా పాపం చేశాడు తెలుసా?
And he became lame.
తాను కుంటివాడైపోయాడు.
And he was lame for 38 years.
38 సంవత్సరాలు ఆ రీతిగా ఉన్నాడు.
You read about it in John 5.
యోహాను 5లో చదువుతాం.
There was a man at the pool of Bethesda who was sick for 38 years.
38 సంవత్సరాలు ఆ రీతిగా రోగగ్రస్తుడిగా బెతెస్తా కోనేటి దగ్గర ఒక ఆయన ఉన్నాడు.
And then Jesus came there.
యేసు ప్రభువు అక్కడికి వచ్చాడు.
He knew that this man had been there for 38 years. Verse 5.
5లో వచ్చిన చూస్తే ఈ వ్యక్తి అక్కడ 38 ఏళ్ల నుంచి ఉన్నాడని చెప్పేసి ఐదుగురు.
He healed him.
బాగు చేశాడు.
And then after some time,
కొన్ని దినాలైన తర్వాత,
verse 14, Jesus found him in the temple.
యేసు దేవాలయంలో వారిని చూచి,
do you know what he told him?
ఎవరు తెలుసా?
Please read verse 14 very carefully.
14వ వచనం జాగ్రత్తగా చదువుదాం.
Now you've been healed.
నీవు స్వస్థత నొందావు.
Don't sin anymore, lest something worse than what happened last time happen to you now.
మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపం చేయకు.
So that means his first sickness was due to some sin.
అంటే ఈ పాత రోగము ఏదో పాపాన్ని బట్టి వచ్చింది.
Imagine, he suffered for 38 years because of that sin.
ఆ పాపాన్ని బట్టి 38 సంవత్సరాలు బాధ పడ్డాడు.
And then Jesus told him, now you're healed, now don't go and do some sin again and again, become lame or blind or something like that.
యేసు ప్రభువు అన్నాడు, ఏదైతే మళ్ళీ ఇంకా పాపం చేయకు, అయ్యింది చాలు, లేకపోతే మరలా పాపం చేసావంటే కుంటివాడుగానో గుడ్డివాడుగానో అవుతావు.
Okay, I told you there are some sicknesses which are not due to sin.
కొన్ని పాపాలు ఉన్నాయి, అవి కొన్ని రోగాలు ఉన్నాయి, పాపాన్ని బట్టి కాదు.
See John chapter 9.
యోహాను సువార్త 9.
The disciples asked Jesus when they saw a blind man.
ఒక గుడ్డివాడిని చూసినప్పుడు శిష్యులు ప్రభువుని అడిగారు,
how is he blind?
ఎందుకు ఈయన గుడ్డివాడిగా?
Because he sinned or his parents sinned.
ఈయన పాపం చేశాడా, ఈయన తల్లిదండ్రులు పాపం
చేశారు? Jesus said, verse 3.
యేసు ప్రభువు మూడవ వచనం
అంటాడు, not his sin, not his parents sin.
వీడైనను వీని కన్నవాడైనను పాపం చేయలేదు.
So that teaches us,
అది మనకి ఏం చెప్తుంది?
There are a lot of sicknesses which are not due to sin.
కాబట్టి కొన్ని కొన్ని వ్యాధులు ఉన్నాయి, అవి పాపాన్ని బట్టి కాదు.
But in John 5 we saw there are some sickness due to sin.
యోహాను సువార్త 5లో చూచాము, కొన్ని రోగాలు అయితే పాపాన్ని బట్టి.
I want to ask you,
ఇప్పుడు ప్రశ్న,
are any of you sick?
మీరు ఎవరైనా రోగగ్రస్తులుగా ఉన్నారా?
Sick with a sickness that's just not being healed.
అది స్వస్థపరచబడటం లేదు అటువంటి రోగంతో.
You ask God to show you.
దేవుని అడుగు, అయ్యా నాకు చూపించండి.
Is this a John 5 type of sickness or a John 9 type of sickness?
ఇది యోహాను సువార్త 5వ అధ్యాయం రకం రోగమా, లేకపోతే 9వ అధ్యాయం రకం జబ్బాని?
If it is John 9 type of sickness, it says it's not due to sin.
ఒకవేళ అది 9వ అధ్యాయంలో ఉండేటువంటి జబ్బు అయితే అది పాపాన్ని బట్టి కాదు.
then it's not a discipline from the Lord.
అది దేవుడి నుంచి వచ్చే క్రమశిక్షణ కాదు.
That is because we are living in a sin cursed earth, so many things come to us.
అది ఎందుకంటే నువ్వు పాప భూయిష్టమైన లోకంలో జీవిస్తున్నావు, ఏవో వ్యాధులు వస్తున్నాయి.
Thorns can poke us.
ఏదైనా ముళ్ళుగుచ్చుకుంటాయి.
Snakes can come into our compound
also. లేకపోతే మన కావనంలోనూ కూడా పాములు రావచ్చేమో.
And we all die also.
మనం చనిపోవచ్చేమో కూడా.
That is because of the curse.
అది భూమి మీద ఉన్న శాపాన్ని బట్టి.
Then you can still ask God to heal you.
అయినా భగవాను నిన్ను బాగుచేయాలని అడగొచ్చు.
But it's not as serious as the John 5 type of sickness.
అయితే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉండేటువంటి రోగముకంత తీవ్రం కాదు ఇది.
There are many sicknesses among believers which are due to sin.
విశ్వాసులలో అనేకమైనటువంటి వ్యాధులు ఉన్నాయి, పాపాన్ని బట్టి వచ్చాయి.
You got some bitterness against somebody.
ఏదో వ్యక్తికి విరోధంగా నువ్వు.
You haven't forgiven somebody.
ద్వేషభావం కలిగి ఉన్నావు.
You're jealous of somebody. You're pointing finger all the time at somebody.
ఎప్పుడు ఇతరుల నుంచి వేలు చూపిస్తున్నావు.
Get rid of those habits.
ఆ అలవాట్లు మానుకో.
Forgive that person.
ఆ వ్యక్తిని క్షమించు.
Have you hurt somebody? Have you hurt someone?
గాయపరిచావా?
Go and ask forgiveness.
వెళ్ళి క్షమాపణ కోరుకో.
And you may find that some of your sicknesses are healed.
అప్పుడు నీ వ్యాధులలో కొన్ని బాగవుతాయి.
You don't have to go to any healing meeting.
అప్పుడు ఏ మాత్రం స్వస్థత కూడా వెళ్ళక్కర్లేదు.
You just come before God.
దేవుని సన్నిధికి రా.
Confess your sin.
నీ పాపాలు ఒప్పుకో.
See James 5.
యాకోబు 5.
It says here in James chapter 5.
యాకోబు 5వ అధ్యాయం.
Verse 14.
14.
Is anyone sick? Let him call the elders of the church to pray for him, anointing him with oil in the name of the Lord.
మీరు ఎవడైనా రోగి అయి ఉన్నారా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభు నామ అతని నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను.
And it says here the prayer offered in faith will raise him up, and if he has committed sins they'll be forgiven him.
ఇక్కడ రాయబడింది విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. తర్వాత చూడండి, అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును.
So what is it say in the next verse?
తర్వాత వచనంలో ఉంది,
therefore
కాబట్టి
first of all confess your sins.
నీ పాపములు ఒకరితో ఒకటి ఒప్పుకొని
then pray.
అప్పుడు ప్రార్థించండి.
And you'll be healed.
అప్పుడు స్వస్థత పొందుతావు.
See how clear it is.
చూడండి స్పష్టంగా ఉందో.
Don't pray first. Don't pray first.
మొట్టమొదటి ప్రార్థన కాదు.
First confess your sins.
మొట్టమొదటి పాపాలు ఒప్పుకో.
Then pray.
తర్వాత ప్రార్థించు.
Then you'll be healed.
అప్పుడు స్వస్థత పొందుతావు.
So that teaches us that there are some sicknesses which are due to sin.
దీని ద్వారా నేర్చుకునేది ఏంటంటే కొన్ని వ్యాధులు పాపాన్ని బట్టి వచ్చినవి.
The Lord is pruning the branch so that it can bear more fruit.
Aa teege ekkuvaina phalam phalinchalani panikirani teegalanu devudu kattristunnadu.
Why do you want to remain sick?
Enduku aa reetiga nuvu inka rogagrastudigane untav?
Why don't stop pointing the finger?
Enduku itharula vaipu nuvu vele chupudu maanu?
Stop having that bitterness against somebody.
Vere vaaru edurukunda ee chedu
vaaru
aa vyaktini kshaminchu.
Let's pray.
Prarthana chestuntam.
Now we want to do what we have heard.
ఏదైతే విన్నామో ఆ పని మనం చేయాలి.
If there is anybody whom you have not forgiven,
ఇంతవరకు కూడా ఏ వ్యక్తినైనా నువ్వు క్షమించకుండా ఉంటే,
while we are on our knees now, you say, Lord, I forgive that person.
మనం మన మోకాళ్ళ మీద ఉన్నప్పుడే ప్రభుతో చెప్పు, ప్రభువా ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను.
Right now,
ఇప్పుడే,
that person was done wrong to me, I forgive him.
Aa vyakti naaku keedu chesadu, aina kshamistunnanu.
And that other person, I forgive her.
Aa vyakti aame nenu kshamistunnanu.
And Lord, that person whom I hurt, I'm going to ask forgiveness as soon as possible.
Prabhu palana vyaktini nenu gayaparichanu, twaralo enta twaraga sadhyamaitho anta twaraga nenu kshamaapana korukuntanu.
That money I've taken wrongfully, I'm going to give it back.
Aa vyakti daggina anyayanga dabbu teesukunnanu, venaki icchestanu.
And everything in my life I'm going to set right.
నా జీవితంలో అన్ని సంగతులు సరి చేసుకుంటాను.
I confess my sin.
నా పాపాలు ఒప్పుకుంటాను.
I'm sorry for pointing my finger at so many people.
అనేక మంది వైపు వేలెత్తి చూపించాయా, నన్ను క్షమించు.
Lord, today I want to finish with it.
ప్రభువా ఈ దినాన్ని అలవాటు మానేస్తా.
I want to be a new person.
నేను నూతన వ్యక్తిగా ఉంటాను.
Cleanse me in the blood of Jesus.
ప్రభువా యేసుక్రీస్తు రక్తమును పవిత్రపరచు.
Make me holy.
నన్ను పరిశుద్ధుడిగా చేయి.
And Lord, heal me of my sickness in my body.
Prabhu na jeevithamlo unnatuvanti ee vyadhini teesivey.
Jesus died for me.
Yesu Christ var nanimittam chanipoyadu.
I don't have to be sick.
Nenu matram rogagrastudiga undakaram.
I want to be healthy to serve you.
Nenu sevinchedaniki aarogyavantudiga undali.
Ask Jesus to do it.
Yesaya ee reetiga cheyyanu adugu.
He'll do it for you. He's
there. Aa ikkada unnadu, aayana neekoku
chestadu. God is your loving father.
Aa oka premagala tandri.
Heavenly father.
Premagala tandri.
Lord, do a miracle for many people here this afternoon.
Prabhu ee madhyana samayamlo ikkada cherina vaari jeevithallo oka paachayi karyam cheyandi.
Change their lives.
Vaari jeevithalu maarchandi.
In Jesus name.
Yesu Christ vaari naamamlo prarthistunnamu tandri. Amen.